ప్రేమధార
బైబిల్ అధ్యయన పాఠశాల
శ్రోతలకు స్వాగతం. దేవుని ప్రేమ ధారావాహికంగా ప్రవహించే వేద పారాయణ కార్యక్రమం ప్రేమధార.
వెలుగు బాట నడిపించు
సిలువ కాంతి ధార,
వెలుగు బాట నడిపించు
సిలువ కాంతి ధార,
నవ్య లోక పదము చూపు
దివ్య కాంతి ధార.
ప్రేమధార
ప్రేమధార ప్రేమధార
ప్రేమధార ప్రేమధార
ప్రేమధార ప్రేమధార
ప్రేమధార.
ప్రభునందు ప్రియులైన రేడియో శ్రోతలకు సర్వశక్తుడు సార్వభౌముడు సర్వసామర్థ్యుడైన యేసుక్రీస్తు మహామహిమగల నామంలో ఇదిన ప్రేమధార కార్యక్రమానికి శుభస్వాగతం. మీరు మీ కుటుంబ సభ్యులంతా బాగున్నారా? అనుదినం ఈ వర్తమానాలను క్రమం తప్పకుండా వింటున్నారా? ఇంతకుముందు విన్న వర్తమానం, అందులో మీరు విన్న ప్రాముఖ్యమైన అంశాలు మీకు జ్ఞాపకమున్నాయా? ఉంటే మంచిదే, లేకుంటే కనీసం ఎప్పటికప్పుడు ప్రతి వర్తమానంలోని ప్రాముఖ్యమైన విషయాలను ప్రత్యేకంగా రాసుకుంటూ ఉండండి. ఈ అంశాలను మీ నోటు పుస్తకాల్లో రాసుకుంటూ ఉండండి అని పదే పదే హెచ్చరిస్తూ ఉన్నాం. మీలో చాలామంది అలా వెంట వెంటనే రాసుకుంటున్నట్లు మీ ఉత్తరాల ద్వారా తెలుసుకుని చాలా సంతోషిస్తూ ఉన్నాం. కానీ ఈ సంతోషం మీలో మాలో పరిపూర్ణం కావాలంటే వ్రాసుకున్న దాని ప్రకారం మరలా ఓసారి ధ్యానించి ఆ ప్రకారం జీవించి జీవితాన్ని ఎప్పటికప్పుడు ఏ మలినం లేకుండా నిర్మలంగా ఉంచుకున్నప్పుడే సాధ్యం. ప్రియులారా, ప్రభు రాకడ బహు సమీపంగా ఉన్న చిట్ట చివరి దినాల్లో మనం ఉన్నాం. ఆయన రాకడకు సంబంధించిన ఎన్నో సూచనలు మన కళ్ళెదుటే ఎంతో స్పష్టంగా కనిపిస్తున్న ఈ దినాల్లో ఏ క్షణంలో అయినా హఠాత్తుగా ప్రభు మధ్యాకాశానికి దిగొచ్చేయచ్చు. ఆ క్షణంలో రెప్పపాటును జరిగే ఆ సంభవంలో నీవు నేను పాలు పొందాలంటే జీవితాన్ని ఏ మడత మచ్చా డాగు ఏ కళంకం లేక నిర్మలంగా స్వచ్ఛంగా పరిశుద్ధమైనదిగా ఉంచుకోవాలి. అలా ఆయన రాకడను ఎంతో ఆశతో అపేక్షిస్తూ ఉండాలి. అందుకే ప్రస్తుతం మీకు అందుబాటులో ఉన్న ఈ వర్తమానాలను తగు శ్రద్ధతో వింటూ ఉండాలి. విన్న వాక్య ప్రకారం జీవిస్తూ ఆయన రాకకు సిద్ధపడి ఉండాలి. ఈరోజు రాజుల గ్రంథంలో ప్రవక్త ఏలియా సేవను కొనసాగిస్తున్న ఏలీషియా ప్రవక్త సేవా జీవిత వివరాలు ఒక ప్రత్యేకమైన విధానంలో వినబోతున్నాం. చేదైన జీవితాలను మాధుర్యంగా మార్చగల సత్యవాక్య సారాంశం, ఏలీషియా జీవిత అద్భుత విశేషాలతో కూడిన ప్రబంధ సారం విందామా?
చరిత్ర ప్రబంధ సారం తిరి మనోహరం మహిమాన్వితం తిరి మనోహరం మహిమాన్వితం మధుర ప్రబోధం సుమధుర ప్రబోధం మధుర మధుర ప్రబోధం సుమధుర ప్రబోధం మధుర ప్రబోధం సుమధుర ప్రబోధం.
ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ, యేసుక్రీస్తు జనన మరణ పునరుత్థాన ఆరోహణముల ద్వారా మాకు నీ ప్రేమను కనుపరిచావు. నీ ప్రేమ శాశ్వతమైనది. ఈ లోకమందు మాత్రమే కాదు, పరలోకములో గుండా ఈ ప్రేమ కొనసాగుతుంది. ఈ ప్రేమ మమ్ములను సేవార్థమై బలవంతము చేస్తోంది. మీ వాక్యము ప్రతిదినము ఎంతో ఆశతో వింటున్న మా ప్రియ రేడియో శ్రోతలందరినీ దీవించండి. నేటి వాక్యము ద్వారా మమ్మను సంధించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, ఈరోజున మనం 2 రాజులు 2:17 నుండి వినబోతున్నాము. ప్రవక్తల శిష్యులు ఏలియా కోసం వెతుకుతాము అంటున్నారు. ఎలీషా సరే వెతకండి అన్నాడు. 50 మంది 3 రోజులు వెతికారు గాని ఏలియా కనపడలేదు. వారు ఎరికో పట్టణమందు ఆగి ఉన్న ఎలీషా వద్దకు తిరిగి రాగా అతడన్నాడు, వెళ్లవద్దని నేను మీతో చెప్పలేదా? అవును, వీరు చెప్పినా వినకుండా ఏలియా కోసం ఎందుకు వెతికినట్లు? మనుషుల మీద కాదు, దేవుని మీద లక్ష్యముంచాలి. ఇప్పుడు ఎలీషా చేసిన చిన్న చిన్న అద్భుతాలు మచ్చుకు కొన్ని చూతాము. ఏలియా దుప్పటి ఇప్పుడు ఎలీషా మీద ఉంది. 19:22 ఆ పట్టణపు వారు వచ్చి అన్నారు, ఈ పట్టణమున్న చోట ఎంతో రమ్యమైన దృశ్యాలున్నాయి, నీకు కనపడుతున్నది గదా, గాని అందలి నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమై ఉన్నది. ఎలీషా అన్నాడు, కొత్త పాత్రలో ఉప్పు వేసి నా వద్దకు తెండి. సరే, వారది తెచ్చారు. అతడు నీటి ఊట వద్దకు పోయి అందులో ఉప్పు వేసి అన్నాడు, యెహోవా వాక్కు, ఈ నీటిని నేను బాగుచేశాను గనుక దీనివల్ల మరణము కలగదు, భూమి నిస్సారముగా ఉండదు. ఆ పరిసరాలు చాలా అందమైనవి, కాని ఒకటే లోటు, అక్కడి నీళ్లు మంచివి కావు, చేదు నీళ్లు. ఆ నీళ్లు తాగితే జబ్బు చేస్తుంది, స్త్రీలకు గర్భస్రావమవుతుంది. కొత్త పాత్ర తెండి అన్నాడు ఎలీషా. అది కొత్త పాత్ర, పవిత్రమైనది. పాత్ర స్వచ్ఛమై ఉండాలి, దాన్ని ఎవరూ అంతకు ముందు వాడి ఉండకూడదు. పాత్రలో ఉప్పు వెయ్యాలి. ఉప్పు కుళ్ళును, అపారిశుద్ధ్యాన్ని అరికడుతుంది. లేవీకాండం 2:13 అర్పించే ప్రతి నైవేద్యానికి ఉప్పు చేర్చాలి. అది నిబంధన ఉప్పు. మనము లోకానికి సారము గల ఉప్పులాగా ఉండాలని ప్రభువు ఉపదేశించాడు. ఉప్పు సారం మనలో ఉండాలి. నిస్సారమైన ఉప్పు ఎందుకు పనికిరాదు. ఎలీషా నీటి ఊటలో ఉప్పు వేశాడు. ఆ నీటి ఊట పేరు అయిన్ ఏస్ సుల్తాన్. అప్పటి నుండి ఆ నీరు మంచిదై బాగై మరణాన్ని తొలగించింది. దాన్ని బట్టి భూసారము కూడా బాగుపడింది. ఎలీషా అక్కడి నుండి బేతేలుకు ఎక్కి వెళ్లాడు. అతడు త్రోవను వెడుతూ ఉండగా బాలురు పట్టణములో నుండి వచ్చి అపహాస్యం చేస్తూ అన్నారు, బోడివాడా ఎక్కిపో, బోడివాడా ఎక్కిపో. అతడు వెనక్కు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించాడు. అప్పుడు 2 ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 40 బాలురను చీల్చివేశాయి. అతడక్కడి నుండి పోయి కర్మెలు పర్వతానికి వచ్చి అక్కడి నుండి పోయి షొమ్రోనుకు తిరిగి వచ్చాడు. ఎలీషా బేతెలుకు వెళ్లి అక్కడి ప్రవక్తల శిష్యులకు ఏలియాను గురించిన వార్త చెబుదామని ఆశించాడు. అప్పుడు కొందరు యువకులు ఎదురయ్యారు. వారికి ఈ ప్రవక్త అంటే ఇష్టం లేదు. వీరు 15 సంవత్సరాల వయస్సు గల బాలురు. వీరు అల్లరి పిల్లలు. కొత్త మనుషులు వస్తే వారికి పేర్లు పెట్టి వెంటబడి వేధిస్తారు, రాళ్లు రువ్వుతారు, కేకలు పెడతారు. నీ గురువు ఎక్కిపోయాడుగా, బోడివాడా నీవు ఎక్కిపోరాదు అంటూ వేళాకోళం చేయసాగారు. బోడివాడా బట్టతల బోధకుడా, ఎందుకొచ్చావు, పోపో అంటున్నారు. ఈ పిల్లలు పెద్దవారిని గౌరవించరు, ప్రవక్తలను ఎగతాళి చేస్తారు. ఎలీషా కప్పుకున్న దుప్పటిని బట్టి అతడు ప్రవక్త అని వారు గ్రహించారు. తన వెంటబడ్డ ఈ అల్లరి మూక వైపు ఎలీషా వెనక్కు తిరిగి చూచాడు. కొత్తగా ప్రవక్త అయిన ఉద్రేకంలో ఎలీషా వారిని శపించాడు. ద్వితీయోపదేశకాండం 24:14-26 వరకు శాపవచనాలు అతనికి జ్ఞాపకమొచ్చాయో ఏమో, వారిని శపించి ఊరుకున్నాడు. ఏమని శపించాడో మనకు తెలియదు గాని ఎలుగుబంట్లు వారి పనిపట్టాయి. దేవుడే ఎలుగుబంట్లను పంపి ఆ యువకులను ఆ విధంగా శిక్షించాడు. ఎలుగుబంట్లు 42 బాలురను చీల్చేశాయి. వారిని శిక్షించింది ఎలీషా కాదు, దేవుడే. యువతీ యువకులారా, మీరు రాబోయే తరానికి నాయకులు. మీ ప్రవర్తన విషయం జాగ్రత్త. ఎలీషా అక్కడి నుండి కర్మెలకు, ఆ తరువాత షోమ్రోనుకు వెళ్లాడు. ఏలియాలాగా కాదు, ఎలీషా తన సేవా కేంద్రాన్ని రాజధాని నగరమైన షోమ్రోనుకు మార్చుకున్నాడు. ఏలియా కొండమీద ఉన్నా, ఎలీషా రాజధానిలో ఉన్నా, దైవ సేవకులు లోక సంబంధులు కారు. ఎలీషా ఈ రోజున దైవ సేవకులకు మంచి మాదిరి. క్లుప్తంగా, నిరాడంబరంగా జీవిస్తూ దేవుని వాక్య ప్రమాణాన్ని పాటించేవారే ఉత్తమ దైవ సేవకులు. సోదరీ సోదరులారా, ఎలీషా వ్యక్తిత్వం ఒక్కసారి పరిశీలించండి. అతడు భక్తిగలవాడు. అతడు బాలురను ఊరికే శపించలేదు. వారు బాలురనుకున్నారా? కాదు, అబద్ధ ప్రవక్తలకు శిష్యులు. వారేమన్నారు? నీ గురువు పరలోకానికి ఎక్కిపోయాడుగదా, నీవెందుకు పోలేదు? వారు సత్య సిద్ధాంతాన్ని, దేవుని విషయాలను దుర్విమర్శ చేసే దుష్ట సంతానం. కడవరి దినాలలో ఇటువంటి అపహాసకులు వస్తారని కొత్త నిబంధనలో స్పష్టంగా హెచ్చరించబడింది. యేసు ప్రభు యొక్క 2వ రాకడను ఈ విధంగానే అపహాస్యం చేసేవారు ఈ రోజున కూడా కొందరున్నారు. 2 పేతురు 3:3-4 ఇదే హెచ్చరిక చేయబడింది. అంత్య దినములలో అపహాసకులు అపహసిస్తూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకుంటూ ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమైంది? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్లే నిలిచి ఉన్నవే అని చెప్తారని మొదట మీరు తెలుసుకోవాలి. ఈ బాలురు అలాగే మాట్లాడారు. అందుకే శిక్షకు గురయ్యారు. యేసు ప్రభువు రాకడను గురించి ఈ రోజున అనేకులు ఇలాంటి ప్రశ్నలే అడుగుతున్నారు. దేవుని శిక్ష ఇలాంటి వారి మీదికి రాక తప్పదు. యేసు ప్రభువు యొక్క దేవత్వాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారు. దేవుడు వీరి మాటలు వింటున్నాడు. ఎలీషా ఆ బాలురను శపించాడు. ఏలియాలాగే ఎలీషా కూడా ఖండితంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం 3వ అధ్యాయానికి వస్తున్నాము. యరోబాము అహాబు కుమారుడు. ఇతడు షోమ్రోనులో ఇశ్రాయేలు వారికి రాజుగా 12 ఏలాడు. యెహోరాము తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభాలను తీసివేశాడు, కాని తన చెడుతనము మానలేదు. యరోబాములాగే ఎడతెగక పాపాలు చేస్తున్నాడు, అనగా లేగదూడ పూజ కొనసాగిస్తున్నాడు. రాజకీయ కారణాలను బట్టి అలా చేసి ఉండవచ్చు. యరోబాము ఆరంభించిన ఈ మత రాజకీయం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు 4:27 మోయాబుతో యుద్ధం జరుగుతుంది. యెహోరాము రాజ్యానికి వచ్చిన తరువాత మోయాబు తిరుగుబాటును అణచాలని చూచాడు. ఈ యుద్ధంలో యెహోరాము యెహోషాపాతు సహాయాన్ని కోరాడు. ఎదోము కూడా సహాయపడ్డాడు. ఈ అధ్యాయంలో యుద్ధ వివరాలు చెప్పబడ్డాయి. మోయాబురాజైన మేష అనేకమైన మందలు గలవాడై 100,000 గొర్రెపిల్లలను, బొచ్చుగల 100,000 గొర్రెపొట్టేళ్లను ఇశ్రాయేలు రాజుకు కప్పం కట్టేవాడు. అయితే అహాబు మరణమైన తరువాత మోయాబురాజు ఇశ్రాయేలు రాజు మీద తిరుగుబాటు చేశాడు. ఈ సంగతి యెహోరాము విన్నాడు. వెంటనే అతడు సైన్యాన్ని ఆయత్తపరిచాడు. యెహోషాపాతుతో వడంబడిక చేసుకున్నాడు. సైన్యానికి చాలినంత నీరు దొరకలేదు. మోయాబీయులకు లొంగిపోయే ప్రమాదం ఏర్పడింది. అప్పుడు యెహోషాపాతు ప్రవక్తను పిలువనంపాడు. అంతకు ముందే ఆ పని చేసి ఉంటే బాగుండేది. ఇశ్రాయేలు రాజుతో ఒడంబడిక చేయకుండా ఉంటే బాగుండేది. అప్పుడు ఎలీషా యెహోరామును గురించి ప్రవచిస్తున్నాడు. 13-14 వచనాలు. ఎలీషా ఇశ్రాయేలు రాజును చూచి అన్నాడు, నాతో నీకు నిమిత్తమేమి? నీ తల్లిదండ్రులు పెట్టుకున్న ప్రవక్తల వద్దకు పో. ఇశ్రాయేలు రాజు అన్నాడు, అలాగనవద్దు. మోయాబీయుల చేతికి అప్పగించాలని యెహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచాడు. ఎలీషా అన్నాడు, ఎవని సన్నిధిలో నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు, యూదారాజైన యెహోషాపాతును నేను గౌరవించని ఎడల నిన్ను చూడడానికైనా లక్ష్యపెట్టటానికైనా ఒప్పుకునేవాణ్ణి కాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను తవ్వించండి. దేవుడు తన ప్రజలకు విజయమును వాగ్దానం చేస్తున్నాడు. వారు తప్పక మోయాబును లోబరుచుకుంటారు. వారికి నీరు కావాలి. నీటి కోసం కందకాలు తవ్వించారు. అందులో నీరు నిలువ ఉంటుంది. 20 వచనం. ఉదయ నైవేద్యం అర్పించే సమయమందు నీళ్లు యదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండి ఉన్నది. మోయాబీయులు తమ పైకి వచ్చిపడుతున్నారు. సైన్యాలను గుర్తించారు. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్లమీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తము వలె కనబడింది. గనుక వారు చెప్పుకున్నారు, అది రక్తము సుమా. రాజులు ఒకరినొకరు హతం చేసుకుని నిజముగా హతులైపోయారు. మోయాబీయులారా, దోపుడు సొమ్ము పట్టుకుందాము రండి. చూచారా, మోయాబీయులు కలవరపడ్డారు. రాజులు పరస్పరం కలహించుకుంటున్నారని అనుకున్నారు. మోయాబీయులు చల్లా చెదరైపోయారు. ఎవరికి దొరికింది వారు పట్టుకుని వెళ్లిపోయారు. 26-27 వచనాలు. మోయాబురాజు యుద్ధం బహు కఠినముగా జరగటం చూచి కత్తిదూసే 700 మందిని ఏర్పరచుకుని యెదోమురాజు వద్దకు తీసుకొని పోవడానికి ప్రయత్నించాడు. గాని అది వారి వలన కాలేదు. అప్పుడతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠకుమారుణ్ణి తీసుకుని పట్టణ ప్రాకారం మీద దహన బలిగా అర్పించగా ఇశ్రాయేలు వారి మీదికి కోపము బహుగా వచ్చింది. గనుక వారు అతణ్ణి విడిచి తమ దేశానికి మరలిపోయారు. మోయాబీయులు నరబలులు ఇవ్వడానికి అలవాటు పడిన జాతి. మోయాబురాజు తన దేవతయైన కెమోషుకు తన వారసుణ్ణి బలిగా అర్పించాడు. ఇలా చేస్తే కెమోషు దేవత తనకు విజయం ప్రసాదిస్తుందని అతని నమ్మకం. అయితే ఇశ్రాయేలు వారికి విజయం చేకూరింది. యెహోవా దేవుని మహిమా ప్రభావాలు అంతటా ప్రసరించాయి. ఇక 4వ అధ్యాయానికి రండి. ఇందులో ఎలీషా చేసిన 4 అద్భుతాలను గురించి వినండి. ఎలీషా ఏలియా కంటే ఎక్కువ అద్భుతాలు చేశాడు. వీరిద్దరి అద్భుతాల తరహా ఒకేలాగు కనపడుతుంది. 1-7 వచనం వరకు ఎలీషా చేసిన అద్భుతం ఏమిటో వినండి. మీరు వినబోయే ఈ అద్భుతాలన్నీ కనికరయుతమైనవి. మొదట ఆహారానికి సంబంధించిన అద్భుతం. యేసుప్రభువు 5000 మందికి ఆహారం పెట్టాడు. ఏలియా సారెపతు విధవరాలికి ఆహారం సరఫరా చేశాడు. ఇప్పుడు వివరాలు వినండి. ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ఎలీషాకు మొర్రపెట్టింది. అన్నది, నా పెనిమిటి చనిపోయాడు. అతడు యెహోవా యందు భక్తి గలవాడు. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండడానికి వారిని పట్టుకొని పోవడానికి వచ్చాడు. ఎలీషా అన్నాడు, నా వలన నీకేమి కావాలి? నీ ఇంట్లో ఏమి ఉన్నదో నాకు తెలియచెప్పు. ఆమె అన్నది, నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది. అది తప్ప మరేదీ లేదు. అతడన్నాడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి వద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు తెచ్చుకో. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవు నీ కుమారులు లోపలి నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒకవైపు ఉంచు. ఆమె అతని వద్ద నుండి వెళ్ళి తాను కుమారులు లోపలి నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రల్లో నూనె పోసింది. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని కుమారులతో చెప్పగా వారు మరేమీ లేవు అని చెప్పారు. అంతలో నూనె నిలిచిపోయింది. ఆమె దైవజనుడైన ఎలీషా వద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బ్రతకండి అన్నాడు. గమనించారా, పాత్రలలోని నూనె అమ్మగా వచ్చిన డబ్బుతో బాకీ తీరిపోగా ఇంకా మిగిలింది. సోదరీ సోదరులారా, ఈ అద్భుతం రహస్యంలో జరిగింది. ఆమె తలుపులు మూసింది, అంతా లోపలే జరిగింది. ఎలీషా ఈ అద్భుతం బహిరంగంగా చేయలేదు. దీని ద్వారా ఆ గృహ పరిధిలో ఉజ్జీవం రావాలని ప్రవక్త ఉద్దేశ్యం. ఇది ఒక విచిత్రమైన అద్భుతం. ఎలీషా ఆమె భర్తను ఎరుగును. ఆమె భర్త ఒక విశ్వాసి. అతడు అకస్మాత్తుగా చనిపోయాడు. అతడు చాలా బాకీలు చేశాడు. ఇప్పుడు బాకీదారులు పిల్లలను జీతానికి పెట్టుకుంటామంటున్నారు. ఎలీషా ఈ బీద విధవరాలికి సహాయం చేస్తున్నాడు. సారెపతు విధవరాలి అద్భుతం కంటే ఈ అద్భుతం ఇంకా అర్థవంతమైనది. ఇప్పుడు 8 నుండి 37 వచనం వరకు మరో అద్భుతం. ఆమె షూనేమీయురాలు. ఆమెకు కొడుకు పుడతాడని ప్రవక్త ప్రవచనం చెప్పాడు. కొడుకు పుట్టాడు. అతడు చస్తే ప్రవక్త బ్రతికిస్తాడు. ఇప్పుడు వినండి, ఎలీషా షూనేము పట్టణానికి వెళ్లాడు. అక్కడ ఘనురాలైన ఒక స్త్రీ అతణ్ణి భోజనానికి పిలిచింది. ఎలీషా ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా అలాగే ఆమె ఇంట్లో భోజనం చేస్తూ వచ్చాడు. ఆమె తన భర్తతో మాట్లాడింది. భక్తిగల దైవజనుడు ఎలీషా మన ఇంట్లో అతిథి. అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టిద్దాము. అందులో అతని కోసం మంచం, బల్లా, పీట, దీపస్తంభం ఉంచుదాము. అతడు మన వద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేస్తాడు అని భర్తకు చెప్పి ఒప్పించింది. చూచారా, ఆమె తన ఇంటిలో ప్రవక్త కోసమై ఒక గది కట్టించింది. ఇది మంచి ప్రణాళిక. ప్రతి క్రైస్తవ గృహంలో అలాంటి గది ఒకటి ప్రత్యేకంగా ఉంటే ఆ ఇంటికి అది గొప్ప ఆశీర్వాదం. ఎలీషా ఆ గదిలో ఉంటూ ఉండగా ఆ ఇంటి యజమానురాలికి సహాయం చెయ్యాలని అతనికి ఆలోచన కలిగింది. ఈ విషయం ఎలీషా తన సేవకుడైన గెహజీకి చెప్పాడు. 14 నుండి 17 వచనం వరకు ఎలీషా గెహజీని అడిగాడు, ఆమె నేనేమి చెయ్యాలని కోరుతున్నది? గెహజీ అన్నాడు, ఆమెకు కుమారుడు లేడు, ఆమె పెనిమిటి ముసలివాడు. ఆమెను పిలువు అన్నాడు ఎలీషా. ఆమె వచ్చి ద్వారమందు నిలిచింది. ఎలీషా అన్నాడు, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉంటాడు. ఆమె అన్నది, దైవజనుడా, అలా పలుకవద్దు, నాతో అబద్ధమాడవద్దు. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుణ్ణి కన్నది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ కుర్రవాడు పెరిగి పెద్దవాడయ్యాడు, చనిపోయాడు. ఎలీషా ఆ పిల్లవాణ్ణి బతికించాడు. ఎలీషా ఏమి చేశాడు? ఏలియాలాగా బిడ్డ మీద తనను తాను చాచుకుని తన నోరు వాని నోటి మీద, తన కండ్లు వాని కండ్ల మీద, తన చేతులు వాని చేతుల మీద ఉంచి బిడ్డ మీద పొడుగ్గా పండుకున్నాడు. బిడ్డ 7 మారులు తుమ్మి కండ్లు తెరిచాడు. ఆమె లోపలికి వచ్చి అతని కాళ్లమీద సాష్టాంగపడి లేచి తన కుమారుణ్ణి ఎత్తుకొని పోయింది. చూచారా, పిల్లవాడు పొలంలో ఉండి చనిపోయాడు. ఆ పిల్లవాణ్ణి దేవుడు బతికించాడు. దేవుడు ఎలీషాను వాడుకున్నాడు. గెహజీ కూడా ప్రయత్నం చేశాడు, కాని గెహజీ ఆ పిల్లవాణ్ణి బతికించలేకపోయాడు. ఏలియా నీతిమంతుడు, అలాగే ఎలీషా నీతిమంతుడు. నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై పనిచేస్తుంది. గెహజీ దండము పనిచేయదు. ఎలీషా గెహజీకి అట్టి ప్రార్థన శక్తిని బదిలీ చేయలేడు. గెహజీ కూడా నీతిమంతుడై ఉంటేనే కాని అతని ప్రార్థన మనఃపూర్వకమైనది కాదు, బలమైనది కాదు, అది పనిచేయదు. చచ్చిన పిల్లవాడు బతకడు. గెహజీ మనస్తత్వం ఎలాంటిదో రానురాను బయటపడుతుంది. యేసు ప్రభు యొక్క స్పర్శ మనల్ని బతికించింది, జీవమిచ్చింది. 40-41 వచనాలు. వారు కూర వడ్డించగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నది అని కేకలు వేసి దానిని తినలేదు. అతడు పిండి కొంత తెమ్మన్నాడు. వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనం చేయడానికి వడ్డించండని చెప్పాడు. వడ్డించగా కుండలో మరీ జబ్బు కనిపించలేదు. ఇది 4వ అద్భుతం. అవి కరువు రోజులు. వారు కూర వండారు, అది విషమైంది. ఎలీషా దాన్ని మంచి కూరగా మార్చాడు. దేవుడు ఎలీషాను వాడుకున్నాడు. ఎరికోలో ఉప్పు వేసి నీళ్లు త్రాగడానికి యోగ్యమైనవిగా మార్చాడు. ఇక్కడ పిండి కుండలో వేస్తే ఆ కూర తినడానికి యోగ్యమైనది. ఇప్పుడు ఈ అధ్యాయం ముగింపులో మరో అద్భుతం. 43-44 వచనాలు. పనివాడన్నాడు, 100గురికి వడ్డించడానికి ఇది ఏమాత్రం? ఎలీషా అన్నాడు, వారు తినగా ఇంకా మిగులుతుంది. ఇదే యెహోవా వాక్కు. జనులు భోజనం చేసేటట్లు వడ్డించండి. పనివాడు వారికి వడ్డించగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తిన్న తరువాత ఇంకా మిగిలి ఉంది. ప్రియ శ్రోతలారా, మన ప్రభువు 5,000 మందికి భోజనం పెట్టిన తరువాత ఇంకా 12 గంపలు మిగిలాయి. ఎలీషా చేసిన అద్భుతంలో యేసు అద్భుతాల పోలికలున్నాయి. ఎలీషా చేసిన మరికొన్ని అద్భుతాలు వచ్చే పాఠంలో మీరు వింటారు. ముగింపులో ఒక్క మాట, యేసే మనకు జీవాహారం, ఆయనే మనకు జీవజలం. యేసుకు చెందని నీరు చేదు, యేసు పెట్టని భోజనపు కుండలో విషం. పాఠం సమాప్తం. దైవాశీస్సులు. ఆమెన్.
అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలు మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మీరు మాకు వ్రాయండి. మా చిరునామా
ప్రేమధార విశ్వవాణి, తపాల సంచి 4, సికింద్రాబాద్ 517.